ಓಂ ಶ್ರೀ ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಶ್ರೀ ಸಾಯಿಬಾಬಾ ಸಚ್ಚರಿತ್ರಂ ರೆಂಡವ అధ్యాయము. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాజ్యాన్ని తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించుతుంది. ఇదే కాకుండా శ్రీ సాయిబాబా యొక్క ఇతర మహిమలు విని సంతోషించాను. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథమునకు రాయుటకు పురికొల్పింది. అదే కాకుండా బాబాగారి వింత లీలలు చర్యలు మనస్సుకు చాలా ఆనందాన్ని కలగచేయను. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించు. తుదకు పాపములను పోగుతున్న కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితాన్ని వారి బోధనలను రాయటం మొదలుపెట్టాను. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కానికి న్యాయానికి కాదు, అది మనము సత్యమును ఆధ్యాత్మికమైన మార్గాన్ని చూపిస్తుంది. గ్రంథరచనకు పూనుకొనటకు అసమర్థత, బాబా అభయం. శ్రీ సాయిబాబా సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంతు భయపడ్డారు. అతడు ఇలా అనుకున్నారు, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రే నాకు తెలీదు, నా మనస్సే నాకు గోచరం కానున్నది. ఇలాంటి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎలా రాయగలను? అవతార పురుషుల లక్షణాలని నేను ఎలా వర్ణించగలను? వేదాలే వారిని పొగడలేకుండా ఉన్నాయి. తాను యోగి అయిన కానీ ఇంకొక యోగి యొక్క జీవితాన్ని గ్రహింపజాలి. అలాంటిది వారి మహిమలను నేనెలా కీర్తించగలను? సప్త సముద్రాల లోతును కొలవవచ్చు, ఆకాశాన్ని గుడ్డలో వేసి మోయవచ్చు, కానీ యోగీశ్వరుని చరిత్ర రాయటం చాలా కష్టం. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలుసు. అందుకే నలుగురిలో నవ్వుల పాలవుతానేమోనని భయపడి శ్రీ సాయిబాబాను అనుగ్రహం కొరకు ప్రార్థించాను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవి యోగీశ్వరుడు అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరేటట్లు వారి గ్రంథములు కొనసాగేటట్లు చేయుటకు యోగులకు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే అట్టి పనిని ప్రేరేపించరు. దాన్ని నెరవేర్చుట కూడా భక్తుణ్ణి కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యాలను వారే కొనసాగించుకుంటారు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను రాయుటకు కాంక్షించారు. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యాన్ని కొనసాగించారు. అలాగే 1800 సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించారు. మహీపతి 4 గ్రంథాలు రాశారు. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనేవి. దాసగను రాసిన భక్తలీలామృతము, సంత కథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీటి యందు కలదు. భక్తలీలామృతంలో 31, 32, 33 అధ్యాయములందు, సంత కథామృతములోని 57 అధ్యాయమందు సాయిబాబా జీవిత చరిత్రము, వారి బోధలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి శ్రీ సాయి లీలా మాసపత్రిక సంపుటం 17 సంచికలు 11, 12 నందు ప్రచురితం. చదివేవారు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రీబావి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడ్డాయి. దాసగను మహారాజ్ గారు కూడా శ్రీ సాయిబాబా పాటలు మధురంగా రాశారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అనే భక్తుడు శ్రీ సాయిబాబా కథలను ముద్రించారు. సాయినాథ ప్రభ అనే మాసపత్రిక సిరిటీలో దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించుకున్నారు. ఇన్ని గ్రంథాలుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయటానికి కారణమేంటి, దాని అవసరమేంటి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానాలనే మణులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చు. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలగచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతిని సమకూర్చి ఆనందాన్ని కలగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని ఇచ్చు. వేదముల వలె రంజకములను, ఉపదేశకములు అగు బాబా ప్రబోధాలు విని వాణిని మననం చేస్తే భక్తులు వాంఛించునవి అంటే బ్రహ్మైక్య యోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందుతారు. అందుకే బాబా లీలలను పుస్తక రూపంగా రాయ నిశ్చయించుకున్నాను. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు చాలా ఆనందాన్ని కలగచేస్తాయి. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుకొనుటకు పూనుకొంటుంది. సాయిబాబాయే ఈ కార్యానికి నన్ను ప్రోత్సహించారు. నా అహంకారాన్ని వారి పాదాలపై ఉంచి శరణన్నాను. కావున నా మార్గం సవ్యమైనదని, బాబా ఇహపర సుఖముల తప్పక దయచేయునని నమ్మి ఉన్నాను. నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేదు. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనేవారు బాబాకు చాలా ముఖ్య భక్తులు. వారిని నా తరఫున బాబాను ప్రార్థించమన్నాను. నా తరఫున వారు బాబాతో ఇలా అన్నారు, ఈ అన్నా సాహబు మీ జీవిత చరిత్ర రాయకాంక్షిస్తున్నారు. నేను భిక్షాటనంచో దీవించే పకీరును నా జీవిత చరిత్ర రాయని అవసరం లేదు అని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినతో వారు రాసదు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయను. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏది జయప్రదంగా చేయలేను. అది వినినంతనే సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించారు. మరియు శ్యామతో ఇలా చెప్పారు, కథలను అనుభవాలని పోగు చేసుకోమని, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా రాయను, నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్తమాత్రుడు, నా జీవిత చరిత్ర నేనే రాసుకుని నా భక్తుల కోరికలు నెరవేర్చగలను. వాడు తన అహంకారాన్ని విడవవలను, దానిని నా పాదాలపైన పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడగను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పడతాను. వారి అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చు కూడా లేకుండానప్పుడు నేను వారి మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుంటాను. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి. వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందాన్ని పొందుతారు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకు. ఏ విషయమైనా కీడు మీలు ఎంచే వివాదము కూడదు. వివాదం అనగానే హేమాడ్ పంతు అని నన్ను పిలవడానికి కారణమేంటో నీకు చెప్తాననే వాగ్దానం నాకు జ్ఞప్తికి వచ్చింది. ఇప్పుడు దానిని నీకు చెప్పబోతున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చంద్రకర్లతో నేను ఎక్కువగా స్నేహంగా ఉండేవాణ్ణి. వారు నన్ను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు. అలాగే చేస్తాను అని నేను వారికి వాగ్దానం చేశాను. ఈ మధ్యలోనే ఏదో జరిగింది. అది నా శిరిడీ ప్రయాణానికి అడ్డుపడింది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడ్డారు. నా స్నేహితుడు మందులు మంత్రాలు అన్నీ సమయోగించను కానీ నిష్ఫలములయ్యను. జబ్బు తగ్గలేదు. తుదకు వారి గురువును తిరిపించుకుని ప్రక్కన కూర్చోండు పెట్టుకున్నారు. కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనం ఏంటి? గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను శిరిడీ ఎందుకు వెళ్లాలి అని భావించి శిరిడీ ప్రయాణాన్ని మానుకున్నాను. కానీ కానున్నది కాకమానది. అది క్రింద విధంగా జరిగింది. నానాసాహెబ్ చందర్కరు ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయ్యకి పర్యటనకై వెళ్లారు. థానా నుండి దాదరకు వచ్చి అచ్చట వసయ్యి వెళ్లి బండి కొరకు కనపెట్టుకుని ఉన్నారు. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి శిరిడీ ప్రయాణాన్ని వాయిదా వేసినందుకు నాపై కోపగించాడు. నానా సంతోషదాయకంగా సమ్మతంగానూ ఉండను. అందుకే ఆ రాత్రియే శిరిడీకి వెళ్లి నిశ్చయించుకున్నాను. సామానులు కట్టుకుని శిరిడీ బయలుదేరాను. బాంద్రా నుండి దాదర్ వెళ్లి అచ్చట మన్మాడ్ వెళ్లే రైలు ఎక్కవాళ్ళై అని అనుకున్నాను. అలాగే దాదరకు టికెట్ కొనుక్కుని రైలు రాగానే ఎక్కి కూర్చున్నాను. బండి ఇక బయలుదేరుతుంది అనగా ఒక మహమ్మద్దీయుడు నేను కూర్చున్న పెట్టెలోకి హడావిడిగా వచ్చి నా సరంజామా అంతా చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని నన్ను ప్రశ్నించారు. నా ఆలోచన వారికి చెప్పాను. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకంటే మన్మాడ వెళ్లే రైలు అక్కడ ఆగదని, అదే రైల్లో ఇంకొంచెం దూరుకు ఇంకొంచెం ముందుకు వెళ్లి బోరీబందరు స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పారు. ఈ చిన్న లీల జరగకపోయింటే నేను అనుకునే ప్రకారం ఆ మరుసటి ఉదయం శిరిడీ చేరలేకపోయేవాణ్ణి. అనేక సందేహాలు కూడా కలిగి ఉండేవి. కానీ నా అదృష్టవశాత్తు అది అలా జరగలేదు. మరుసటి దినం సుమారు 9:10 గంటల్లోగానే నేను సిరిడి చేరుకున్నాను. సిరిడిలో నా కొరకు కాకా సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉన్నారు. ఇది 1910 ప్రాంతంలో జరిగింది. అప్పటికి సాఠేవాడే ఒక్కటియే సిరిడి వచ్చే భక్తుల కొరకు నిర్మింపబడి ఉంది. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించుకోవాలని నాకు ఆశ్రం కలిగింది. అంతలో అప్పుడే మసీదు నుండి వస్తున్న తాత్యా సాహెబ్ నూల్కరు బాబా వాడా చివరగా ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోమని నాకు సలహా ఇచ్చారు. స్నానానంతరం ఓపిక్గా మరల చూసుకోవచ్చును అన్నారు. ఇది విన్న తోడని నేను వెళ్లి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాలో ఆనందం పొంగి పొరలింది. నానాసాహెబ్ చందర్కర్ చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు అనుభవమైంది. నా సర్వేంద్రియాలు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచాను. మనస్సుకు సంతోషం కలిగింది. బాబా పాదాలు పట్టుకున్న వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది. నాకు సిరిడీ పోవలసింది అని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతగానో రుణపడినట్లుగా భావించుకున్నాను. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించాను. వారి రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను? వారిని దత్తికి తెచ్చుకుని వారికి నా మనస్సులోనే సాష్టాంగ ప్రణామం చేశాను. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలిగే చిత్రం ఏంటంటే మనసులో ఉండే ఆలోచనలు మారిపోతాయి, వెనుకటి కర్మల బలం తగ్గుతుంది, క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగుతుంది. నా పూర్వజన్మ సుకృతంతో నాకు ఈ దర్శనం లభించిందనుకున్నాను. సాయిబాబాను చూసినంత మాత్రానే ఈ ప్రపంచమంతా సాయిబాబా రూపమనే వహించింది. తీవ్ర వాగ్వివాదం. నేను సిరిడి చేరిన మొదటి దినం రోజే నాకు బాలాసాహెబ్ భాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వాగ్వివాదం జరిగింది. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండాలి అని నేను వాదించాను. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏంటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మదుఃఖం నుండి తప్పించుకోవాలి, ఏమీ చేయకుండా సోమరిగా కూర్చున్న వారికి గురువేం చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షంను ఆశ్రయించాను. భాటే ఇంకొక వాదాన్ని పట్టుకుని ప్రారంభము తరఫున వాదించారు. కానున్నది కాకమానదు, మహనీయులు కూడా ఈ విషయంలో ఊడిపోయారు. మనుజుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలు అటుండనిమ్ము, గర్వము కాని అహంకారం కాని నీకు తోడ్పడవు అన్నారు. ఈ వాదన 1 గంట వరకు జరిగింది. కానీ ఇదమిత్తమని ఏమీ తేలలేదు. అలసిపోవటంతో ఘర్షణ మానుకున్నాము. ఈ ఘర్షణ వల్ల నాకు మనశ్శాంతి తప్పింది. దేహాత్మ బుద్ధి అహంకారం లేకుంటే వివాదానికి తావులేదని గ్రహించాను. అంతెందుకు, వివాదానికి మూల కారణమే అహంకారం. ఇతరులతో కూడా నేను మసీదుకు వెళ్లగా బాబా కాకాని పిలిచి ఇలా అడిగారు, వాడాలో ఏం జరిగింది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నారు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడ్డాను. సాఠేవాడ మసీదుకు చాలా దూరంగా ఉంది, మా వివాదం గురించి బాబాకు ఎలా తెలిసింది? ఆయన సర్వజ్ఞుడై ఉండగలను, లేకపోతే మా వాదనను ఎలా గ్రహిస్తారు? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చు. హేమాడ్ పంతు అని బిరుదనకు మూల కారణం. సాయిబాబా నన్నెందుకు హేమాడ్ పంతు అని పిలిచారో ఆలోచింపసాగాను. ఇది హేమాద్రి పంతు అనే నామానికి రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానమాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రాశస్తి అనే గొప్ప గ్రంథాలను రచించారు. మోడీ భాషను, ఒక నూతన గణిత విధానాన్ని కనిపెట్టినవాడు. మరి నేనా? వారికి వ్యతిరేక బుద్ధి కలవాడు, మేధాశక్తి అంతగా లేనివాడని. మరి శ్రీ సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు వసంగారో తెలియకుండను. ఆలోచన చేయగా ఇది నా అహంకారాన్ని చంపుకున్నటకు అమ్మ అని, నేనెప్పుడూ అనకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించాను. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలోనే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి వచ్చి ఉండనని నేను అనుకున్నాను. భవిష్యత్ చర్యను చూపట్టి చూడగా బాబా పలుకులకు, అంటే ధాబోల్కరుని హేమాడ్ పంతు అని అనుట ఒక గొప్ప ప్రాముఖ్యం కలదని, భవిష్యత్తు తెలిసే బాబా ఇలా అన్నారని భావించవచ్చు. ఎందుకంటే హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానాన్ని చక్కగా చక్కని చాకచక్యంతో నడిపారు. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా చూసేవారు. అంతేకాకుండా భక్తి, జ్ఞానము, నిర్జామోహము ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచరిత్ర అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయంపై బాబా ఏమన్నారో హేమాద్ పంత్ రాసుకోనలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షితు ఈ విషయంను గూర్చి తాను రాసుకున్న దానిని ప్రచురించారు. హేమాద్ పంత్ బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి, శిరిడీ నుండి వెళ్తున్నాను అని అడిగారు. బాబా అలాగే జవాబిచ్చారు. ఎక్కడకు అని ఎవరో అడగగా, చాలా పైకి అని బాబా చెప్పారు. మార్గం ఏంటి అని దీక్షిత్ అడిగింది. అక్కడికి వెళ్ళుటకు చాలా మార్గాలు కలవు, శిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పూలు తోడేళ్లు కలవు అని బాబా బయలుదేరి చెప్పారు. మార్గదర్శకుని వెంట తీసుకుని వెళ్తే అని కాకాసాహెబ్ అడగగా, అలా అయితే కష్టమే లేదని బాబా జవాబిచ్చారు. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమునకు చేర్చును. మార్గ మధ్యమున ఉన్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేకపోతే అతడిని అడవి మృగములతో చంపబడవచ్చును, లేదా దారి తప్పి కుంటల్లో పడిపోవచ్చును. మసీదులో అప్పుడు అచ్చటే ఉన్న దాబోల్కరు తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించను. వేదాంత విషయాలలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అనే వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించను. పరమార్థం నిజంగా గురుబోధ వల్లనే చిక్కుతుందని రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అనకవతో ఉండి ఆత్మసాక్షాత్కారాన్ని పొందారని, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక అంటే నిష్ఠా సబూరి అనే రెండు గ్రంథములను ఆవశ్యకమని గ్రహించారు. రెండవ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతి.